పురందర శ్రీమద్భాగవతం మూడవ స్కందం 29వ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం విషయానవి సందాయ యశ ఐశ్వర్యమేవ ఆర్చాదావచ్చయద్యో మా పృథక్ భావాస రాజస. అనువాదము తాత్పర్యము కృష్ణకృపాశ్రీమూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుకి. అనువాదం విషయభోగము యశస్సు ఐశ్వర్యముల ఎడ వాంఛతో భేదబుద్ధి కలవాడు చేతడి మందిరమందలి దేవతార్చన రాజసిక భక్తి అనబడును. చెప్పండి. విషయభోగము యశస్సు ఐశ్వర్యము ఎడవాంచతో భేదబుద్ధి కలవాడు చేసే మందిరములందు దేవతార్చన రాజసిక భక్తి అనబడును. తాత్పర్యం భేదబుద్ధి కలవాడనే పదం సావధానంగా అర్థం చేసుకోవాలను. సంస్కృతంలో భిన్న దృక్ పృథక్ భావ భగవంతుడి ఇష్టానికి తన ఇష్టానికి భేదం కలవాడు, భేదబుద్ధి కలవాడు. భగవంతుడి ఇష్టానికి తన ఇష్టానికి భిన్నత కలవాడు పృథక్ భావ వేరు ఆలోచనలు కలవాడు అనబడను. శుద్ధ భక్తులు కానివారు రజోగుణం తమోగుణంలో ఉన్నవారు భగవంతుడి ఇష్టం భక్తుని కోరికలను తీర్చుటయ్యానని తలచుదురు. తమ ఇంద్రియ భోగం కోసం ఎంత వీలైతే అంతగా భగవంతుడి నుంచి వరాలు పొందుటకు అట్టి భక్తులు అభీష్టం కలిగి ఉందరు. భేదబుద్ధి కలవాని స్వభావం భగవంతుడి నుంచి తన కోరికలను తీర్చుకొనుట, భగవంతుడి కోరికలను తీర్చుట కాక. శుద్ధ భక్తి భగవంతుడి మీద మనస్సు నిలుచుట, అనగా భగవంతుని మనస్సు భక్తుని మనస్సు ఒకటిగానే ఉండుట. భక్తుడైన వాడు ఏది కోరక భగవద్దిష్టను నెరవేర్చవలను, అది ఏకత్వం. భగవద్ అభీష్టానికి భిన్నమైన దాన్ని కలిగినప్పుడు మనిషి భేదబుద్ధిని పొందును. అటువంటి నామమాత్ర భక్తుడు భగవంతుడి ఇష్టంతో సంబంధం లేకుండా విషయభోగాలను కోరినప్పుడు లేదా భగవద్ అనుగ్రహాన్ని వినియోగించుకొంచో యశస్సి ఐశ్వర్యవంతుడు కాగోరినప్పుడు అతను రజోగుణం నందున్న వాడనబడును. మాయావాదులు పృథక్ భావ అనే పదాన్ని భిన్న రీతిలో వ్యాఖ్యానించుదురు. భగవంతుని అర్చించినప్పుడు తాను భగవంతునితో ఒకటే అని తలచవాలని వారు పలుకుదురు. ఇది గుణమయమై ఉండి కలుషితమైనటువంటి భక్తి. జీవుడు భగవంతుడితో ఒకటనే భావన తమో గుణ ప్రధానమైంది. ఏకత్వం అనేది అభీష్ట ఏకత్వంపై ఆధారపడి ఉండదు. దేవదేవుని పక్షమును పనిచేయటం కన్నా అన్యమ ఇష్టమును విశుద్ధ భక్తుడు కలిగి ఉండడు. మనిషి లేసమాత్రపు స్వీయ అభీష్టం కలిగి ఉన్నా అతని భక్తి మిశ్ర భక్తి కాగలదు. కిమిరాందస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. విషయభోగము యశస్సు ఐశ్వర్యము ఎడవాంచితో భేదబుద్ధి కలవాడు చేసేది మందిరమైన దేవతార్చన రాజసిక భక్తి అనబడును. ఈ సంసారంలో ప్రతీది కూడా మూడు గుణాలతో కలుషితమై ఉంటుంది. మన మనస్సు త్రిగుణాత్మకమైనటువంటిది. కానీ ఆత్మ గుణాతీతమైనటువంటిది. మనం ఆత్మలం కానీ మన మీద మూడు గుణాల ప్రభావం ఉండకూడదు. మూడు గుణాల ప్రభావం ఉందంటే మన ఆత్మ సహజస్థితిలో లేనట్టు. మూడు గుణాల ప్రభావంలో ఉంటే మనం మనని రోగం ఆక్రమించినట్టు, రోగం సంక్రమించినట్టు. మామూలుగా మనిషి ఆరోగ్యంగా ఉండాలా ఉంటాడు, కానీ సమయం సమయానికి మనకి రకరకాల రోగాలు, ఆ రోగాన్ని బట్టి మనకి వాపని, నొప్పని, నీరసం అని, జ్వరం అని రకరకాలు మన రోగాన్ని బట్టి. అది కడుపు రోగం అయితే కడుపు లక్షణాలు, అది గుండె రోగం అయితే గుండె సరిగ్గా పనిచేయనటువంటి లక్షణాలు, కీళ్ళ రోగాలు అయితే కీళ్ళు సరిగ్గా పనిచేయనటువంటి, ఇలా మనకి సంక్రమించినటువంటి రోగాన్ని బట్టి మన శరీరంలో లక్షణాలు కనిపిస్తాయి. అదే రకంగా ఈ సృష్టిలో ఎక్కడ కానీ ఎవరు కానీ ఎప్పుడైనా మనం ఏ లోకంలో జన్మెత్తినా, మనం ఎలాంటి జన్మెత్తినా ఎటువంటి చక్కటి పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నా ఈ సంసారంలో ఈ మూడు గుణాలు మాయాధీష్. మాయాధీష్ అంటే మాయకు అధిపతి కృష్ణుడు. మాయాధీష్ కృష్ణుడు మాయాదాస్ మనం మాయాధీష్ దాస్ నువ్వు కృష్ణుడు దాసు లేనట్లయితే అప్పుడు మాయా మనకి సహకరిస్తుంది. మాయ మనల్ని భ్రష్టం చేయదు. ఎవరైనా కూడా కృష్ణదాసులు కానట్లయితే వాళ్ళు మాయకి లొంగాల్సి ఉంటుంది. మాయాదాస్ వాళ్ళు లొంగాల్సి ఉంటుంది. మనం కృష్ణదాసుడే సుఖంగా బతకచ్చు, లేదా మనం మాయాదాస్ అయ్యి మనం చాకరీలు చేసి దుఃఖాలు పాలు కావచ్చు. మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు యజమానివి కాలేవు, నువ్వు భోక్తవి కాలేవు, అది నీ స్థితి కాదు. మనం యజమాని భోక్త కావాలంటే మనం ఎవడో ఇచ్చింది తీసుకుంటే మనం యజమాని ఎట్లా అవుతాం? మనం ఎవరితో సమ అనుభవిస్తుంటే మనం ఎంజాయర్ ఎట్లా అవుతాం? మనం పరాయి సమ అనుభవిస్తుంటే మనం దొంగలం అవుతాం. మరి పరాయి ధనాన్ని సొంతం చేసుకోవాలని చూస్తే అప్పుడు మనం దొంగలం అవుతాం. కాబట్టి మనం భోక్త ఎంజాయర్ కావాలంటే, లేదా మనం యజమాని ప్రొపరేటర్ కావాలంటే మనది మనం సృష్టించుకోవాల. మనం సంపాదిస్తే అదే శూన్యం నుంచి మనమే దాన్ని ఉత్పత్తి చేయలేదు. సంపాదన అంటే వాడి జాబు కొట్టేసి మన జాబులో మన జాబు నింపుకోవడం, లేదా వాడిది మనం తీసుకుని మనం సొంతం చేసుకోవడం. ఇంకోళ్ళ సొత్తుంది అది రకంగా ఇక్కడ ఎవరు కూడా ఏమి సృష్టించలేరు, ఎవరు కూడా ఏది అనుభవింపజాలరు. అనుభవించడం మనం యజమాని అయినప్పుడు మనం అనుభవించవచ్చు. మనం యజమాని కాకుండా అనుభవించడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు గమనిస్తూ ఉంటారు. దుర్గాదేవి అంతా గమనిస్తూ ఉంటుంది. ఎవడు దాసుడై సుఖంగా బతుకుతున్నాడు, ఎవడు స్వామి ఎవరు సమస్యలు పాలవుతున్నారు. ఇక్కడ ఈ సంసారంలో ఎవరు కూడా మూడు గుణాల ప్రభావం నుంచి స్వతంత్రంగా లేరు. అంటే అందరూ కూడా మాయాదాసుల్లాగా బతుకుతున్నారు. కృష్ణదాసుగా బతికేవాడికి అతనికి అన్నీ, కృష్ణదాస్ అంటే ఏది చేసినా కూడా అతని ఆలోచనలు కానీ అతని మాటలు కానీ అతని పనులు కానీ అతని వ్యవహారం కానీ అంతా కూడా కృష్ణుడి కోసం. మామూలుగా మన అపోహ, నా కోసం నేను పనిచేసుకుంటే సుఖపడతా అని, ఇంకోటి కోసం లేదా కృష్ణుడి కోసం పనిచేస్తే నాకేం వస్తుంది. ఒక రకంగా మనం ఇతరుల కోసం పనిచేస్తే నిజంగా మనకేం వస్తుంది. కానీ మనం దేవుడి కోసం, మన కోసం పనిచేసుకోవాలా, దేవుడి కోసం పనిచేసుకోవాలా. ఇతరుల కోసం పనిచేయడానికి ఎవరు రాజీ కాదు. ఇంకోటి కోసం నేందుకు పనిచేయాలా? మనం పెళ్ళాం బిడ్డల కోసం పనిచేస్తున్నామంటే దానిలో మనకి తృప్తి సంతోషం కలుగుతుంది కాబట్టి పనిచేస్తున్నాం. మనకి తృప్తి సంతోషం కలగనట్లయితే మనం పెళ్ళాం బిడ్డల కోసం కూడా పనిచేయము. దాన్ని ఏమంటారు, ఎక్స్టెండెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఎక్స్టెండెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్. మనం అప్పుడప్పుడు మనం కష్టపడి సంపాదించి పెళ్ళాం బిడ్డలకి వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఆనందంగా ఉంటే మనకు ఆనందం కలుగుతుంది. కానీ మనం మనకు కాని వాళ్ళకి సుఖపెట్టడానికి మనం ప్రయత్నం చేయము. నా వాళ్ళు అనుకున్నప్పుడు మనం అటు పనిచేస్తాం. దీని అంటే ఎక్స్టెండెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్. వాళ్ళు నీకు సేవలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నువ్వు పనిచేస్తున్నావు. వాళ్ళు నీకు సేవలు చేయనట్టయితే మెల్లిగా మనం అనుకుంటాం, వీళ్ళు నన్ను సంతోషపెట్టే పద్ధతిలో పనిచేయకపోతే నేను ఎందుకు ఇంత కష్టపడి వీళ్ళకి సంపాదించేయాలా వెంటనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి మనిషి ఏది చేసినా కూడా భక్తుడు కానటువంటి వాళ్ళు మూడు గుణాల ప్రభావంలో పనిచేస్తూ ఉంటారు. మనిషి ఏం చేసినా కూడా నతదస్తి పృథ్వీయాయ దివి దేవేశు వాపన పద్దెనిమిదో అధ్యాయంలో ఈ సంసారంలో ప్రతిదీ కూడా కంటామినేటెడ్ దూషితమై ఉంటుంది. మనకందరికీ తెలిసింది ఏది కూడా ప్యూర్ ప్యూర్ అనేది మనకు దొరకదు. మినరల్ వాటర్, మినరల్ వాటర్ మనం ప్యూర్ అంటాం కానీ నిజానికి అది ప్యూర్ కాదు. అది బాటిల్ కాంటాక్ట్లో ఉంది, బాటిల్ ప్లాస్టిక్ ప్యూర్ ఎట్లా అయింది. మనం తిన్నగా సెలయేరు నుంచి జలపాతం నుంచి మనం దోసులతో నీళ్లు తీసుకుంటే అప్పుడు కూడా ప్యూర్ అనడానికి లే. నేను మన చేతుల్లో తీసుకోగానే మళ్ళీ కంటామినేషన్. దీన్నే ఈ భూమి మీద ఏది కూడా మూడు గుణాల ప్రభావంతో స్వతంత్రంగా ఉన్నది ఏది లేదు. నతదస్తి పృథ్వీయాయ దివి దేవేశు వాపన సర్వై ప్రకృతి జైర్ముక్తం త్రిపేరు గుణమయ్యాయి. ప్రతిది కూడా ఏదో గుణం ద్వారా ఇక్కడ. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఆయన 18వ అధ్యాయంలోనే ఆయన అంటాడు, పనులు బంధన కారకం అని, పనులు దోషయుక్తం అని, నువ్వు పనులు వదిలేమాక అప్పుడప్పుడు మన పైన ఉండేవాళ్ళు మన చేత చెడు పనులు చేయిస్తూ ఉంటారు, లేదా లంచాలు ఇట్లంతా అట్లని చెప్పి మనం పని వదిలిపెట్టేస్తాం. ఏంది పని వదిలిపెడితే మన ఇల్లట గడుస్తుంది. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నా త్యజేత్ సర్వారంభ ఈ దోషేణ ధూమే నాగ్నిరివావృత. ఏ రకంగా మనం నిప్పు లేక పొగ లేకుండా నిప్పు చేయలేము. ఎప్పుడు నిప్పు చేయాలని అంతా ఇంత పొగ వస్తుంది కదా, తప్పదు అది. అదే రకంగా ఈ సంసారంలో దీన్ని ఏమంటే ద్వైత సంసారం అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మంచి చెడు రెండు ఉంటాయి, తప్పించుకోలేరు ఎవరు కూడా. కానీ మనం చేయగలిగినన్ని మనకు తెలిసి తప్పు చేయకుండా ఉండాలా, తెలిసి మనం తప్పు ఆలోచనలు చేయకుండా ఉండాలా, తెలియక జరిగిపోతే మనం వెనక నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది, లేదా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. నాకు తెలియకుండా కూడా అప్పుడప్పుడు పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు భక్తిని గురించి చెబుతా, ఆయన తామసిక భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలు చేయమనేటువంటి భక్తి ఆయన శుద్ధ భక్తి. శుద్ధ భక్తి అంటే అది సత్వగుణాన్ని కూడా దాటినటువంటిది. మూడు గుణాల్లో ఉండేటువంటి భక్తి అది మూడు గుణాల ద్వారా ప్రభావితమైనటువంటి భక్తి. సాత్విక భక్తి, రాజసిక భక్తి, తామసిక భక్తి. భగవంతుడు ముందు మనల్ని సాత్విక భక్తిలోకి రమ్మంటున్నాడు. మనం ఉదాహరణ ఇవ్వచ్చు, అప్పుడప్పుడు నిజానికి వైష్ణవులు అంటే ఆధ్యాత్మిక వ్యక్తులు, బ్రాహ్మణుడు అంటే అతను సత్వగుణంలో ఉండేటువంటి వాడు. బ్రాహ్మణులు అంటే అతనికి శరీరానికి ఆత్మకి విచక్షణ తెలుసు, తర్వాత అతను అతనికి సభ్యత సంస్కారాలు అంటే ఏది చేయాలి చేయకూడదు, ఏది మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు, ఏం ఆలోచించాలా ఏం చేయకూడదు తెలిసి అతను ఏది చేయగలనో అది చేసుకుంటూ ఉంటాడు బ్రాహ్మణుడు. మామూలు వ్యక్తులంతా కూడా తోచినట్టు బతుకుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు తోచినట్లు. కానీ బ్రాహ్మణుడు అట్లా కాదు, ఆయన శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఆయన తన తలకాయని నమ్ముకోడు, తన ఇష్టం వచ్చినట్లు చేయడు. శాస్త్రాల్లో మనకి తెల్లారుజాము లేవాలనిపించకపోవచ్చు, కానీ బ్రాహ్మణుడైతే అతను లేదు నాకు నిద్రపోవాలనిపించినా కూడా వీల్లేదు. భక్తుడికి బ్రాహ్మణుడికి తేడా అండి, భక్తుడికి అలవాటైపోయింది అతను ఆనందంగా అతనికి కష్టమే లేదు తెల్లారుజాము నిద్రలేవడం. ఎందుకంటే అతనికి ఆధ్యాత్మిక సుఖం అనుభవం కలుగుతుంది. మీకు ఎప్పుడైతే సుఖం అనుభవం కలుగుతుందో మనంతా మనమే చేస్తాం, కానీ మనకి సుఖం దొరకలేదు అది మంచిది చేయండి మంచిది చేయండి, కానీ మనకి అనుభవం కలగల. కాబట్టి మనం అంత ఉత్సాహంగా పని చేయలేం, ఎందుకంటే అనుభవం కలగల. కాబట్టి బ్రాహ్మణుడు అంటే ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అతను మంచి చెడు తెలుసుకుని అతను పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ భక్తుడు అంటే అతనికి ఆత్మ అనుభవం కలిగింది, అతనికి మంచి చెడు తెలిసిపోయింది, అతను అలవాటు చేసుకుని మంచి పనులు చేసి అలవాటు అయిపోయింది. కాబట్టి భక్తుడు అంటే బ్రాహ్మణుడి కంటే కూడా ఎక్కువ. బ్రాహ్మణుడు మంచితనంతో ఉంటాడు, భక్తుడికి మంచితనం కూడా అక్కర్లా. భగవంతుడికి ఏది ప్రీతికరం భక్తుడు అది చేస్తూ ఉంటాడు. భక్తుడు భగవంతుడి ఇష్టమే నా ఇష్టం, భగవంతుడి కోరిక నా కోరిక, భగవంతుడి ప్రసన్నతలోనే నా ప్రసన్నత. ఇది అనుకోవడం కాదు, కలుగుతుంది. ఎందుకంటే మనం భగవంతుడి కోసం పనిచేసినట్లయితే, భగవంతుడు సంతోషపడితే ఆయన మనకి అమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడు. యస్మిన్ తుష్టే జగత్తుష్టే. ఇది మహాభారతంలో ద్రౌపది కృష్ణుడికి చిన్న అన్న పలుకు. భగవంతుడు ద్రౌపది భక్తితో ఆయన ప్రసన్నుడు కాబట్టి ద్రౌపది ఏం పెట్టినా కూడా. సుధాముడు ఆయన అటుకులు పెట్టాడు, తర్వాత శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది, పెద్ద విదురాణి విదురుడి భార్య భగవంతుడికి తొక్కలు పెట్టింది, అరటిపండు తొక్కలు. కానీ భగవంతుడు అరటిపండు తొక్కలను స్వీకరించాడు, భగవంతుడు ఎంగిలి పళ్ళు స్వీకరించాడు, భగవంతుడు అడుక్కు తెచ్చిచ్చిన అటుకులు స్వీకరించాడు. అట్లాగే మన ఈ మధ్యలో జరిగినటువంటిది సనాతన గోస్వామి. సనాతన గోస్వామి రొట్టెలు అడుక్కుని తీసుకొచ్చి మాములుగా మనం అడుక్కొచ్చిన దేవుడికి నైవేద్యం పెట్టకూడదు కదా, ఎంగిలి కూడు ఎంగిలి వస్తువులు మనం దేవుడికి నైవేద్యం పెట్టకూడదు. మనం దేవుడికి ఫ్రెష్గా చేసి చక్కగా చేసి తాజాగా రుచికరంగా చేసి, ఎందుకంటే భగవంతుడు ఆయన అతి గొప్పవాడు కాబట్టి అతనికి సేవలు కూడా శ్రేష్టమైనటువంటి సేవలు అందించాలా భగవంతుడికి. కానీ సనాతన గోస్వామి ఆయన దగ్గర మదన్మోహన్ విగ్రహం ఉండేది. ఆయన తెలుసు విగ్రహానికి దేవుడికి తేడా లేదు, విగ్రహానికి మనం నైవేద్యం పెట్టాలా. ఇంట్లో విగ్రహం పెట్టి నైవేద్యం పెట్టకపోతే మనం దేవుణ్ణి ఆకలితో చంపుతున్నట్టు లెక్క. మనకి విగ్రహానికి ఎట్లా సేవ చేయాలో తెలియకపోతే విగ్రహం తెచ్చి ఎందుకు పెట్టుకోవాలా? అంటే విగ్రహానికి దేవుడికి తేడా లేదు. అవి తెలిసినటువంటి వాళ్ళు జాగ్రత్తగా, ఎవరైతే విగ్రహాల దగ్గర జాగ్రత్తగా మందిరం శుభ్రంగా ఉంచడం, మందిరంలో మనం ఏం మాట్లాడుతున్నా ఒళ్ళు తెలిసి మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు కాకుండా నేను దేవుడి ముందు నిలబడ్డా అబద్ధాలు మాట్లాడకూడదు, దేవుడి ముందు నిలబడ్డా సొంత డబ్బాలు కొట్టుకోకూడదు, నేను ఎట్లా ఇది మనకు తెలివితేటలు ఇచ్చింది, మనకు యోగ్యత ఇచ్చింది భగవంతుడు. భగవంతుడు మనకు ఆ యోగ్యత ఇస్తే నేను చేశా అని చెప్పుకోవడం ఎందుకు? మనకి కేవలం భగవంతుడి సేవ చేసుకునే అవకాశం కలిగింది, భగవంతుడి సేవలో ఉండే అవకాశం కలిగింది, అదే చాలు మనకి. ఎవరి గుర్తింపు మనకి అవసరం లే. ఇటు మన మందిరంలో దేవుడి ముందు మనం అదే దేవుడి ముందు ఇంకోళ్ళని తిట్టడం, కేకలేయడం, కొట్టడం, ఇన్ని చేయడం కూడా ఇట్లాంటివన్నీ చేసుకోవాలంటే మందిరం దాటి బయటికి బజార్లోకి వెళ్ళి మనం మందిరంలో ఉన్నప్పుడు భగవంతుడు ఎలా కావాలంటే అలా మన ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేయడానికి దేవుడి దగ్గర మందార పూలు తీసుకొచ్చి దేవుడికి పెట్టడానికి వీల్లే, వాసన లేని పువ్వులు తీసుకొచ్చి దేవుడికి పెట్టడానికి వీల్లే. అంతే కదా, దేవుడికి సేవ చేయాలంటే ఆయన అడిగినట్టు ఆయన ఏమడిగాడో అటువంటి సేవలు అందించాలా. కానీ భగవంతుడు విదురాని తొక్కులు పెట్టినప్పుడు సుధాముడు అడుక్కు తీసుకొచ్చిన అటుకులు ఆయన పెట్టినప్పుడు శబరి ఆ ఎంగిలి పళ్ళు పెట్టినప్పుడు దేవుడు ఎంతో సంతోషంగా తింటాడు. దానికి కారణం ఏంది? దానికి కారణం వాళ్ళు ప్రేమతో పెట్టారు వాళ్ళు భగవంతుడు. అలా చేయడం వల్ల ఏమైంది? భగవంతుడు ప్రసన్నుడైనట్లయితే సుధాముడికి ఏమైంది? సుధాముడు పెట్టింది ఒక గుప్పిడి రెండు గుప్పిళ్ళు అటుకులు పెట్టాడు. కానీ భగవంతుడు సుధాముడి యొక్క భక్తి, సుధాముడు ఉన్నది భగవంతుడికి ఇవ్వడం. ఎందుకంటే భగవంతుడు కూడా సుధాముకి, సుధాముడికి భగవంతుడు ఆయన గుడిసెని, ఆయన పూరేళ్ళని ఆయన ఏం చేస్తాడు, పెద్ద భవనంలాగా చేశాడు, రాజమహల్ లాగా చేశాడు భగవంతుడు. భగవంతుడికి అసాధ్యమైనటువంటిది ఏముంటుంది? ఏది ఉండదు. ఇక్కడ మనం భక్తి చేసేటప్పుడు ఏం చేయాలి? మనం భక్తికి డెఫినేషన్ కూడా, పరిభాష కూడా ఇచ్చారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిర్ ఉత్తమ. ఉత్తమ భక్తి అంటే మనం చూసుకోవాలి మన భక్తి. నీచ భక్తి, తామసిక భక్త, రాజసిక భక్త, ఉత్తమ భక్త. ఉత్తమ భక్తి అంటే ఏది చెబుతున్నారు? దాని ద్వారా మనం చూసుకోవచ్చు మనం చేసే భక్తి ఈ కోవకు చెందినటువంటి భక్త. ఏంటది? అన్యాభిలాషిత శూన్యం, ఏ కోరిక పెట్టుకుని దేవుడి దగ్గరికి పోకుండా. ఏం కోరికలే దేవుడి దగ్గరికి పోయినప్పుడు? మామూలుగా అందరూ కూడా మనసులో పడకుండా చనిపోయాడు చూడండి, లేదా మాకు ఎలాంటి కష్టాలు లేకుండా చూడండి, ఇదంతా కూడా భక్తి కాదు, ఇది వ్యాపారం. ఇదంతా భక్తి కాదు. భగవంతుడి మీద మన ఆదేశాలని భగవంతుడి మీద పెట్టడం. భక్తుడైతే భగవంతుడి ఆదేశాలని శిరోధార్యం చేసుకుంటాడు. భక్తుడు కానటువంటి వాడు భగవంతుడిని అడగడానికి లేదా భగవంతుడిని ఆదేశించడానికి. కానీ మామూలు లెక్కలకి తేడా తెలియదు. అంత మందిరం పోతే నేను భక్తుడు, కానీ మందిరానికి అడగడానికి పోతున్నాడా, సేవలు అందించడానికి పోతున్నాడా, మందిరానికి ఇవ్వడానికి పోతున్నాడా, తీసుకోవడానికి పోతున్నాడా? ఇవ్వడానికి పోతున్నాము, సేవలు అందించడానికి పోతున్నాము అంటే మనం భక్తులం. అట్లా కాకుండా తీసుకోవడానికి పోతున్నాం, మనం అంటే భగవంతుడి చేత మనం సేవ చేయించుకుంటున్నాం. అంటే ఈ శ్లోకంలో చెప్పేది శుద్ధ భక్తి. మనిషి శుద్ధ భక్తి ద్వారా సాధించలేనటువంటిది ఏమి ఉండదు. శుద్ధ భక్తికి భగవంతుడు వశమవుతాడు. మనం చూస్తున్నాం ఇక్కడ యశోదమ్మ శుద్ధ ప్రేమకి కృష్ణుడు వశమై ఇక్కడ భక్తులైనటువంటి వాళ్ళకి మిగతా అన్నీ కూడా వద్దన్నా కూడా మనకి సమకూరుతూ ఉంటాయి. ఈరో శ్లోకంలో రాజసిక భక్తి లక్షణాలు చెబుతున్నాడు. మనం శరీర సుఖాల కోసం అటువంటి ఆలోచనలు పెట్టుకుని మనం భక్తి చేస్తున్నట్లయితే అదేం భక్తి? అది రాజసిక భక్తి. అలాగే మనం పేరు కోసం కొంతమంది డబ్బులు ఇచ్చి వాళ్ళు పేరు రాయించుకుంటారు. ముందు అడుగుతారు, మా పేరు రాస్తారా అంటే వాళ్ళకి ఎస్ఎస్ కావాలా, ఇక రాశాడు. కొంతమంది దేవుణ్ణి ఏదో కోరుకుంటూ, కొంతమంది ఎస్ఎస్ కావాలని, నాకు పేరు కావాలా, నీ ఇచ్చినటువంటి నేను చేసినటువంటి సేవకి, నీ ఇచ్చినటువంటి దానానికి బదులుగా నాకు గుర్తింపు కావాలా. ఆ భక్తి కూడా ఏం భక్తి? అది ఏం భక్తి? రాజసిక భక్తి. కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి భక్తి, మన 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 గుర్తింపు కావాలనే ఉద్దేశంతో చేసేటువంటి భక్తి, తర్వాత మనం దేవుడు మనల్ని తగ్గ చూసుకుంటాడు, నాకేం లోటు రాకుండా నేను కృష్ణుని నమ్ముకున్నట్టయితే, అది మన ఉద్దేశాన్ని పెట్టుకుని భక్తి చేయక్కర్లా. నేను భక్తి చేసుకుంటూ పోతుంటే భగవంతుడు ఆయన ఎలా ఏర్పాటు చేస్తే, అదేవిధంగా నేను భగవంతుడికి ప్రీతిని కలిగించే పద్ధతిలో భక్తి చేయాలా. భక్తి చేసుకుంటూ పోవాలా, భగవంతుడి ప్రీతి కోసం భక్తి చేసుకుంటూ పోవాలా. ఇంక నాకేం కలుగుతుంది, నాకేం లాభం? నిజానికి మన లాభం వచ్చి భగవన్ నామం జపం చేయడమే మన లాభం. మనం భగవన్ నామం నుంచి వేరే ఏం ఆశించడంలా. భగవన్ నామం జపం చేస్తుంటే మాయ మనల్ని తాక్కుండా ఉంటుంది. అంటే మనం భగవన్ నామం కోసమే భగవన్ నామం చేస్తున్నాం. ఎందుకంటే మనం మాయలో పడి మనం రకరకాల కష్టాలు అనుభవిస్తున్నాం. మాయకు దూరంగా ఉన్నట్టయితే, మాయ నుంచి బయటపడినట్టయితే మన సుఖం మనకి దొరుకుతుంది. కాబట్టి భగవన్ నామాన్ని మనం ఏ భౌతిక లాభాన్ని ఉద్దేశాన్ని పెట్టుకుని చేయటంలా, నేను భగవంతుడి యొక్క అంశాన్ని, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి, కాబట్టి నేను భగవంతుడికి సేవ చేయడం నా బాధ్యత, నా కర్తవ్యం. ఎవరైతే శుద్ధభక్తి చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. శుద్ధభక్తి చేస్తూ ఉంటే మనం దేవుణ్ణి ఏం అడగక్కర్లా. మనం అడగడానికి ముందే దేవుడు మనం అడిగేదానికంటే కూడా ఎక్కువ. మనం ఏదో చిన్న ఉద్దేశం పెట్టుకుని భక్తి చేస్తూ ఉంటాం, అది కూడా మనం వదిలిపెట్టేస్తే నాకు మంచి ఏంది చెడు ఏంది అని దేవుడికి తెలుసు. నేను దేవుణ్ణి కొలుచుకోవడం నా బాధ్యత, దేవుడికి సేవ చేయడం నా బాధ్యత. అంటే మనకి అవగాహన, భగవంతుడి దగ్గరికి వస్తే నేను భయపడాల్సిందే ఉంది, భగవంతుడి దగ్గరికి వస్తే నేను ఆలోచించాల్సిందే ఉంది. అందుకే భక్తులు నిశ్చింతగా బతుకుతూ ఉంటారు. నిర్భయంగా, నిశ్చింతగా, నిస్వార్థంతో భక్తులు నిజాయితీగా, భక్తుల యొక్క లక్షణం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. భక్తులు వాళ్ళే దాపరికం పెట్టుకోవాల్సిన అవసరం లే. కాబట్టి ఇక్కడ ఎవరైతే కోరికల కోసం లేదా పేరు కోసం లేదా ప్రతిఫలాన్ని ఆశిస్తో నేను కృష్ణుడికి బాగా సేవలు చేసినట్లయితే కృష్ణుడు నాకు చక్కటి ఏర్పాట్లు చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నట్టయితే దాన్ని ఏమంటారు, భేదబుద్ధి కలవాడు అంటే మనకు తెలీదు మనం భగవంతుడి కంటే మనం స్వతంత్రం కాదు, మనం భగవంతుడి అంశాలం. కాళ్ళు చేతులు శరీరం కోసం పనిచేస్తూ ఉంటాయి, బట్ మనం భగవంతుడి అంశం భగవంతుడి కోసం పనిచేస్తూ ఉంటాం. వేరే మనకి వేరే ప్రయోజనం వెళ్ళా అంటే ఇక్కడ రాజసిక భక్తి వల్ల కలిగేటువంటి ఫలితం ఇది తాత్కాలికంగా ఉంటుంది. రాజసిక భక్తి వలన కలిగే ఫలితం భగవంతుడు మనకు దొరకడు, మరి భగవంతుడి నుంచి అంత ఎంత మనం పొందవచ్చు కానీ భగవంతుడు దొరకడు. ఏ రకంగా పిల్లవాడికి తల్లి ఒళ్ళో పెట్టుకుని పాలిస్తుంటే పిల్లవాడు పూర్తిగా తృప్తి పొందుతాడు, అట్లా కాకుండా తల్లి దగ్గర లేకుండా తల్లి పిల్లవాడి అవసరాలు తీర్చకుండా పిల్లవాడు ఏమవుతాడు, రెస్ట్లెస్, ఏడవడం ప్రారంభిస్తాడు ఆ పిల్లవాడు. అదే రకంగా మనందరం కూడా భగవంతుడికి సేవలు అందించడం కోసం ఇస్కాన్ మూమెంట్, ఈ హరే కృష్ణ మూమెంట్ ఏంటది, అది జనాల్ని సేవకులను చేసేటువంటి మూమెంట్. సంసారంలో మనం యజమానులు కావడానికి, కానీ మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించినట్లయితే ఇక్కడ మనం నేను సుఖపడాలా, నేను యజమాని కావాలా, అహం అమేతి నేను నాకు అది మనం వదిలిపెట్టాలా. కాబట్టి ఇక్కడ శుద్ధ భక్తి అంటే ఎలాంటి మనకి సొంత ఆలోచనలు కోరికలు లేకుండా శ్లోకంలో చెప్పినట్టుగా శ్లోకం చెప్పిన శుద్ధభక్తి లక్షణాలు చేతో అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం. కొంతమంది రకరకాల నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళకి నాకు స్వర్గం కావాలా, వాళ్ళు దాని అంటే కర్మకాండలు అనుష్ఠానాలు, మనం ఈ నవరాత్రుల్లో వ్రతం పెట్టుకోవాలా, ఈరోజు వినాయకుడు పూజ చేసుకోవాలా, అది రాజసిక భక్తి. సాత్విక భక్తి అయితే మనం నవరాత్రుల్లో మనం వినాయక చవితి లేదా 40 రోజులు నల్లగొడ్డలు వేసుకోవడమే మనం నిజమైన భక్తి అయితే ఏంటది 24 గంటలు అంట, ఎలాంటి కోరిక లేకుండా 24 గంటలు ఆఖరిలో భాగవతంలో కూడా ఇదే శ్లోకం ఇస్తాడు, సవై పుంసాం పరోధర్మ యదో భక్తిర్ అదోక్షజే అహేతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధతి. మనం నిజంగా శుద్ధ ఆనందాన్ని పొందాలంటే ఈ శరీర కవరింగ్స్ ఈ వీటన్నిటిని బయటపడినప్పుడు ఆత్మ యొక్క శుద్ధ ఆనందం బయటపడుతుంది. దానికి ఏం చేయమంటారు ఆయన, ఏ ఆత్మ సుప్రసిద్ధతి, ఈ ఆత్మకి శుద్ధమైనటువంటి ఆనందం కలగాలంటే దానికి ఏం చేయాలో భాగవతంలో, ఇదే భాగవతంలో మొదటి స్కందనలో చెబుతున్నారు. పరోధర్మ, పరోధర్మ అంటే మనకి సంబంధించినటువంటి ఇవి కాకుండా భగవంతుడికి పర, మనకు సంబంధించిన సొంత భగవంతుడి చెంది పర భగవంతుడికి. సవై పుంసాం పరోధర్మ, పరోధర్మ తర్వాత సవై పుంసాం పరోధర్మ సవై పుంసాం పరోధర్మ యదో భక్తిర్ అదో చేయగలిగినంత. అంటే భగవంతుడి భక్తికి లిమిట్ ఏం లేదు, మనం ఎంతైనా చేయొచ్చు, మనం ఆఖరి శ్వాస దాకా దాన్ని భక్తి అంటారు. యదో భక్తిర్ అదోక్షజే, అదోక్షజే అంటే ఏ భగవంతుడైతే దివ్య పురుషుడు, శరీరధారి కానటువంటి వాడు, దేవతలంతా కూడా శరీరధారులు ఎవరైనా కూడా, ఒక్క దేవుడిని తప్ప మిగతా వాళ్ళందరికీ వాళ్ళంతా శరీరధారులు. కాబట్టి ఇక్కడ యదో భక్తిర్ అదోక్షజే. తర్వాత అహైతికి అప్రతిహత, అహైతికి అంటే కారణం ఏం లే, మనం ఎందుకు భక్తి చేయాలా, బస్ మనం భగవంతుడికి సేవ చేయడం అది నా కర్తవ్యం, మనకి వేరే ఉద్దేశం ఏం లే, దాని అహైతికి. అప్రతిహత, అప్రతిహత అంటే 24 గంటలు వాళ్ళు మన కోరిక తీరిందంటే మనం భక్తి చేయడం ఆపు చేస్తాం, లేదా మన కోరిక తీరకపోయినా కూడా భక్తి చేయడం ఆపు చేస్తాం. ఇన్నాళ్ళు భక్తి చేసినా నా కోరిక దేవుడు తీర్చలేదు, స్టాప్. లేదా నా కోరిక తీరింది, ఇంకా నీకు దేవుడు అవసరం ఏముంది అట్లా. ఇక్కడ ఏమన్నాడు అప్రతిహత, అప్రతిహత అంటే ఎలాంటి దానికి ఆపడం లేకుండా. అందుకే చైతన్య మహాప్రభువు కీర్తనీయ సదాహరి, ఈ 16 మాలల లేదు ఆయన, ఆయన మంగళార్థం లేదు అన్నాడు. కీర్తనీయ సదాహరి ఎప్పుడు, అదే కృష్ణుడు కూడా భగవద్గీతలో ప్రతీది పొద్దుగూకుల ప్రతీది తొమ్మిదో అధ్యాయంలో భగవంతుడు ఎత్ కరోసి, ఏం చేసినా, ఏం చేసినా కూడా నీళ్లు తాగినట్టయితే హరే కృష్ణ నీళ్లు తాగు, ఏ పని చేస్తున్నా కూడా ఇల్లు ఉడుస్తుంటే హరే కృష్ణ అంటే ఇల్లుడు అంటారు ఎత్ కరోసి. తత్కృష్య మదర్పణం అంటే కేవలం మనం దేవుడికి పూజ చేయడం, మంత్రం ఆడడం, భజన చేయడం అదే కాదు, ఏ చేసినా కూడా భగవంతుడి కోసం చేయాలి. పిల్లకాయలు చూసుకుంటుంటే పిల్లకాయలు బాధ్యత దేవుడు నాకు ఇచ్చినాడు, వంట పని చేస్తుంటే వంట ముందర దేవుడి కోసం ఉండాలి, ఆ తర్వాత మనం ఉచ్చిస్తాం, దేవుడు నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలింది అప్పుడు మనం తినాలా పడ్డీని. బట్ ఇక్కడ మనం శుద్ధ భక్తి నిర్వచనంతో చూసినట్లయితే మనకి తెలుస్తుంది మనం ఎంత మారాలా, ఎంత ఎదగాల, ఏ అవస్థను చేరుకోవాలా, అంత సులభమైంది కాదు. ఇది శుద్ధ భక్తి అనేటువంటిది సంసారంలో దుర్లభమైనటువంటిది, అరుదుగా, ఎంతో అరుదుగా కనిపించేటువంటిది శుద్ధ భక్తి. నిజంగా ఎవరన్నా శుద్ధ భక్తుడు అయినట్లయితే, చూద్దాం కదా, శుద్ధ భక్తుడు అయినట్లయితే అతని మాటలు పనులు అన్నీ కూడా దేవుడి కోసం ఉంటాయో, ఎవరైతే దేవుడి కోసం అధ్యయాలు ఇచ్చేయాలి అనుకుంటారో వాళ్ళ పని ఆగదంట. దేవుడి పనులకి డబ్బు లోటు రాదు, డబ్బు లోటు రాదంట. ఎందుకంటే ఇది మన పనేం కాదు, దేవుడి పని ఆయన కావాలంటే.
మనం ఏం దేవుడు పనిచేస్తున్నప్పుడు పని కానట్లయితే మనం బాధపడాల్సిందే ఇలా. ఎందుకంటే దేవుడి పని మనం మన పని మనం చేసినాం తర్వాత దేవుడు ఇస్తాం. అది ఎంత కావాలా ఎలా కావాలా మన బాధ్యత, దేవుడికి మనం సేవ చేయడం ఇలా. కాబట్టి దీనికి ఎలాంటి షరతులు ఏముండవు. దాన్ని ఏమంటారు శుద్ధ భక్తి. మామూలుగా మనుషులు చేసేదంతా కూడా ఇది తామసిక భక్తి లేదా రాజసిక భక్తి. దానివల్ల ఆత్మకి సుఖం కానీ సంతృష్టి కానీ కలగదు. అటు మనం భగవన్నామం జపం చేసేప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలా, బస్ నాలో ఉండే కోరికలన్నీ పోవాలా, నేను శుద్ధమైనటువంటి నామాన్ని ఎలా జపం చేయాలా, ప్యూర్ నేమ్ శుద్ధ నామాన్ని మనం ఇంత జపం చేయడం. దాని ఉద్దేశం మనం నేను శుద్ధ అవస్థలో ఎట్లా నామాన్ని జపం చేయాలా అనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ శ్రీమద్భాగవతంకి శ్రీల ప్రభుపాదకి.